ผู้มีหน้าที่คนดูแลเน้นเรื่องนั้นนี่เน้นประชาชนจะกันคนละกันกันเชื่อโลกันจะอันพอดีที่มันชีจรุดนี่อาภรณ์นั้นนี่นายชันที่นี่โลกันคือมันชีจรุดเนื้อเกลือเนื้อไม่ใส่อะไรไม่ใส่เนื้อเรื่องนั้นนี่นิสิมันนั้นนี่คุณรู้กันนี่มันไม่กระทำตัวเด็กนี่ก็มาอันเท่สมัยก่อนนี่เขาต้องมีการกระทำแต่ปัจจุบันนี้เขาไม่ต้องพูดถึงเรื่องนี้เลยทั้งนั้นเลยเดี๋ยวให้มันมีมูอันนั้นก็เดี๋ยวให้มันตัวที่ยืนทารมไปที่ตาดักชุมพันธ์นั่นแล้วอาทารมพูมีมูอันนั้นทั้งอันนี้นี่พอกันทุกคนนี่บาลานุชิปชวนกันคนละเนี่ยด้านนั้นอุ้งเท้าพอกันทุกคนตั้งกันเลยไอ้พวกที่พอกันทุกคนเลยวันนี้ชวนกันคนละเนี่ยด้านนั้นมันก็ได้เรื่องอะไรกันไปนี่แต่วันนี้มาสักชั่วครั้งแล้วมันโอ้ตาดิ้งชุ่มพังวันก่อนทั้งนี่เวลาเกิดพังวันนี้ที่พังวันนี้มันถล่มพลุ่งเลยพังโอ้ตาดิ้งชุ่มพังวันก่อนทั้งพังวันนี้เป็นเพราะมันเกี่ยวกับสิ่งใดไม่รู้สิ่งใดขณะเกิดพังวันนี้พังวันนี้มันถล่มพลุ่งเลยที่พังโอ้ทาร์ชเลยที่สิ่งโอ้ทาร์ชเลยที่ชั่วครั้งบาร์ผลิตเรื่องการชุ่มพังวันก่อนเลยนี่มันจะรู้สิ่งใดอะไรพังวันนี้เรื่องอะไรกูఒనికి చాడే అని తెలుస్తుంది. అలాగే మీకు స్వరూపం అనుభవంలోకి వచ్చాక నిజంగానే ఏమీ లేదు అని తెలుస్తుంది. అది ఉందనుకుంటున్నాం కాబట్టి పోగొట్టుకోమని పోగొట్టుకోమని చెప్తున్నారు కానీ అసలు ఏమీ లేదు, ఉంటే కదా పోగొట్టుకోవడానికి. ఇలా పాముని చంపేయడానికి అక్కడ తాడు ఊకే పాము కింద కనిపిస్తాను కానీ అక్కడ పాము లేదు, పాము ఉంటే కదండి మళ్ళీ చంపడానికి. మీకు తాడు తాడుగా కనిపిస్తే పాము ఎక్కడ ఉంది? అలాగే చైతన్యం చైతన్యంగా కనిపిస్తే, బ్రహ్మం బ్రహ్మంగా కనిపిస్తే, ఉన్న వస్తువు హృదయంలో ఉన్న వస్తువు ఉన్నదగా ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్లుగా వ్యక్తమైతే అసలు దొంగలేనే నిజానేనే నేనే లేదు ఇంకా పోగొట్టుకునేది అంటారు. చివరి రోజులా మొక్క చెప్పేసి శరీరం విడిచిపెట్టారు. ఆ జీవుడు అనేది వాడు లేడు, ఇంకా జీవ లక్షణాలు ఉన్నాయని జీవుడు ఉన్నట్టు అనిపిస్తాను. దేవుడు దేవుడు అంటే ఏమీ లేదు, ఆ జీవత్వం పోతే మీరే దేవుడు. అంటే జీవత్వం మనం విడిచిపెట్టలేకపోతున్నాం కానీ దాన్ని భరించడం చాలా కష్టం. అది మనం సాధన చేసి ఆ జీవత్వాన్ని కనుక తొలగించుకుంటే మీరు దేవుణ్ణి చూడటం కాదు, మీరే దేవుడు అవుతారు. దేవుడు అవుతాయి అంటే దేవుడి యొక్క స్వరూపాన్ని మీరు పొందుతారు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నేను ధ్యానం చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఆ ధ్యానం ముగించిన తర్వాత నాకు దేహంతో తాదాత్మ్యం వచ్చేస్తుంది అని అతని ప్రశ్న. అది సహజమే, సంభవమే. అది దేహం పూజ గదిలో ఉన్నప్పుడు మనం ఒకలాగా ఉంటాం, పూజ గదిలో నుంచి బయటకు వచ్చాక ఒకలాగా ఉంటాం, జపం చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, మన మనస్సు మామూలుగా లోక వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది. లోకల అది మన మనస్సు తెలుస్తూ ఉంటుంది కదా, కానీ అలాగే నువ్వు కంగారు పడక్కర్లేదు. అరే ప్రశ్నకు సమాధానం చెప్తున్నారనుకోండి, భగవాన్ హృదయం ఏంటంటే అసలు మన ప్రపంచాన్ని ఎవరు చూడమన్నారని చెప్తారు. ఆయన నాడేది ఇప్పుడు ఏదో ఆయన ప్రశ్న అడిగాడు గారు చెప్తున్నారు, కానీ భగవాన్ ఏం చెప్తే అసలు ప్రపంచాన్ని మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు, మీ పనులు మీరు చేసుకోండి. అది ప్రపంచం లేదు, ఉన్నదంటే మీ లోపల, మీ బయట లోపల వైకుంఠంలో కైలాసంలో ఇతర లోకాల్లో పైలోకాల్లో కింద లోకాల్లో మొత్తం ఖగోళం ఉంటా కూడా ఉన్నది ఒక్కటంటే ఒక్కటే వస్తువు. అది ఉందా అని భగవాన్ అడిగితే ఉన్నదే అది అనేవారు. ఆ ప్రజెంటేషన్ చూడండి, సబ్జెక్టు సాహిత్యం, ఆ టెక్నిక్, చెప్పే పద్ధతిలో ముచ్చట ముద్దిగా చెప్పడం చూడండి. ఎవరైనా వస్తువు ఉన్నదా అంటే భగవాన్ ఎవరంటే ఇంకోటి లేదని ఆయన చెప్పకుండా ఉన్నదేది ఉన్నదేది అంటే ఇంకేం లేదని, ఉన్నదది లోపల ఉన్నదది, బయట ఉన్నదది, పైన ఉన్నదది, కింద ఉన్నది, కుడివైపునది, ఎడమవైపునది, ఇతర లోకాల్లో కూడా అంతటా వ్యాపించినది వస్తువు అదే. కానీ ఉన్నది అదే నీకు ఎలా కనిపిస్తుంది? ఉన్నది ఉన్నట్టుగా నీకు కనిపిస్తుందే. నేను వేరనుకుంటున్నావు, లోకలు వేరనుకుంటున్నావు, దేవుడు వేరనుకుంటున్నావు, వైకుంఠం వేరనుకుంటున్నావు, కైలాసం వేరనుకుంటున్నావు, ఇన్ని భేదాలు తీసుకొచ్చి, ఇంత అల్లరు తీసుకొచ్చి, ఇంత అశాంతి తీసుకొచ్చి, ఇంత అరిష్టాలు తీసుకొచ్చి, జీవుడికి ఇంత క్షోభ తీసుకొచ్చేది ఏమీ కాదు, ఈ దేహంతో తాదాక్ష్యం పొందే ఆ మొదటి తలంపు. ఎంత క్షోభ తీసుకొస్తుందో చూడండి, మూడు వేరు ఇతరుల వేరు అనే భావన తీసుకొచ్చేది, ఆ భేదబుద్ధి తీసుకొచ్చేది ఉన్నది. ఆ దేహంతో తాదాత్మ్యం పొందే ఆ మొదటి తలంపుని తీసుకోవడంలో పక్కన పెట్టగలిగావా? అంతటానేది నీవే అనే సంగతి నీకు వ్యక్తం అవుతుంది ఎప్పుడో కాదు ఈ క్షణం. ఇది లాజిక్. అహంకారం అంటే ఏ తలంపు అయితే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ తలంపు అహంకారం. నీ సాధన దాని మీద గురిపెట్టు. నీ సాధన దాని మీద గురిపెట్టు. దాని మీద గురిపెట్టకుండా ఎంత చేసినా, ఎంత సాధన చేసినా ఏమైనా పుణ్యం వస్తే రావచ్చుందని అసలు సొన్న. నీ సాధన అంతా అక్కడే గురిపెట్టు. దాన్ని తీసి ఓ పక్కన పెట్టగలిగితే ఈ లోపల ఉన్నది, బయట ఉన్నది, అంతటా ఉన్నది ఒక్కటే. ఒక్కటంటే ఒక్కటే. ఒకడవ్వవు నిన్ను మాయమనరించి వచ్చేవారు ఎవరు? ఇది నీ జాలము అరుణాచల. ఒకటంటే ఒకటనదని భూమికు అప్పుడు వస్తుంది మాయజాలము. మర్మ మీరు మరుగు చేరి నువ్వు రమణదేవుడు. మాయజాలము అంటే మాయజాలము యొక్క మర్మము తెలిసిన వాడే మాయజాలము మర్మం ఎరిగి మరుగు చేరని రమణదే. మాయజాలము మర్మము తెలిసిన వాడు అందులోంచి విడుదల పొందగలడు. అయితే మాయ ఎక్కడుందనుకుంటున్నాం? ఎక్కడో బయట ఉందనుకుంటున్నాం. మనం బయట లేదు అయ్యా, దేహంతో తాదాక్ష్యం పొందే తలంపులోనే మాయ ఉంది, మనస్సు ఉంది, అన్నీ ఉన్నాయా. దాన్ని తీసి ఓ పక్కన పెడితే ఇక్కడే నీకు నిర్వాణ సుఖం, ఆ నిర్వాణ స్థితి అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే. ధ్యానం చేస్తున్నానండి, ధ్యానం కాంచి లెగిసి బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ దేహంతో తాదాక్ష్యం వచ్చేస్తుంది నాకు అని ఇక్కడ ప్రశ్న. అంతేమయ్యా, అలాగ వస్తూనే ఉంటుంది. అలాగే దేహంతో తాదాక్ష్యం వచ్చి జపం చేసేవనుకో, అంటే జపం చేసినప్పుడు మనస్సు అణిగుంటుంది, ధ్యానం చేసినప్పుడు మనస్సు అణిగుంటుంది. మంచిదే ఈ చేయటమే. ఆ మనస్సు మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. భగవాన్ చెప్తూ ఉంటారు, చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు, కానీ అణిగిన పాము వల్ల ప్రమాదం ఉందని. అణిగిన పాము వల్ల ఎప్పటికైనా ప్రమాదమే, చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు. ఆ మనస్సు అడిగిన మనస్సు మళ్ళీ బుసకొట్టే అవకాశం ఉందా? అంటే నువ్వు ఏం చేస్తా ఉంటుంది? బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ ధ్యానం చేసేటప్పుడు మనస్సు అణుకుంటుంది, ధ్యానం విడిచిపెట్టగానే మనస్సు మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. అంటే నువ్వేం కంగారు పడకు, అభ్యాసం విడిచిపెట్టద్దు అయ్యా. అజ్ఞానం వేరుతో సహా నివసించే వరకు అభ్యాసం విడిచిపెట్టకు. మీరు లోపలికి చూసుకోవటం మానేసి ఇంకా లోకంలోకి చూడటం మొదలుపెట్టారా? మీరు ఇంకా అందులో కోటి జన్మల తర్వాత కూడా మీరు అందులోంచి బయటకు రాలేరు. ఇంక మీరు సీక్రెట్ ఎక్కడ ఉందంటే, ఆ మూలతలంపే దేహము నేననే మూలతలంపే లోకంగా కనిపిస్తాను. మీరు దీన్ని తీయలేరనుకోండి, లోకం కూడా మిమ్మల్ని విడిచిపెట్టదు. ఆ సీక్రెట్ మీకు, ఆ టెక్నిక్ అర్థం అవ్వాలి మీకు. అదే మానవుడికి ఆనందం కావాలి, మానవుడికి శాంతి కావాలి, మానవుడికి సుఖం కావాలి. అది ఎక్కడ నీ హృదయంలో ఉందని మన మహర్షులు చెబుతున్నారు, పెద్దలు చెప్తున్నారు, మహాత్ములు చెప్తున్నారు. అయితే అది మనకు అందటం లేదు. అందటానికి ఎవరో ఇతరుల కారణం కాదు. ఆ దేశంతో తాదాత్యం పొందే మొదటి తలంపు, దాన్నే మన వేదాంత పరిభాషలో అహంకారమని, అవిద్యని రకరకాలుగా, దానికి జీవుడని, మనస్సని రకరకాలుగా పెట్టారు. ఈ జీవుడికి భగవాన్ అంటారు అనేక తలంపులు కలిసి మనస్సు అని పెద్దలు చెబుతారు. మీకు అలా చెబుతారు, దేహంతో తాదాక్ష్యం పొందే తలంపుతో మీదో తలంపులు ఆధారపడి ఉన్నాయి. ఆ మొదటి తలంపు తీసేస్తే అసలు మిగతా తలంపులకు ఆస్కారం లేదు. అంటే నువ్వు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, మొదటి తలంపు మీద గురిపెట్టు. ఆ మొదటి తలంపు నశించదనుకో, నీకు లోకవాసం కూడా విడిచిపెట్టదు. ఆ మొదటి తలంపు ఎంతకాలం అయితే నశించదు, అంతవరకు నువ్వు లోపలకు చూడలేవు, లోకంకే చూస్తూ ఉంటావు. ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, మనకు దేహాభిమానం తగ్గించమని, దేహబుద్ధి తగ్గించమని దేవుణ్ణి ప్రార్థించాలి. అది మెయిన్. అసలు మనకు ప్రార్థన వల్ల శక్తి కలుగుతుంది, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. దేవాలయంలోకి వెళ్ళి వారానికి ఒక రోజైనా మీకు సమీపమైన దేవాలయంలోకి వెళ్ళొచ్చు. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఏం ప్రార్థించాలంటే, మీరు ఆ దేహంతో తదాక్ష్యం పొంది, ఆ దేహాభిమానం, ఆ దేహబుద్ధి, ఆ శవబుద్ధి అది తొలగించమని ఈశ్వరుని ప్రార్థించాలి. ఈ ప్రార్థనకి ఫలం వస్తుంది, కానీ ఫలం కోసం ఎదురు చూడకూడదు. అది మీరు ఫలం కోసం ఎదురు చూస్తే తయారైపోతారు. ఫలం కోసం ఎదురు చూడకపోతే ఫలం వస్తుంది, మీరు తయారవ్వరు. ఇది సిద్ధాంతం. ఈశ్వరుని ప్రార్థించాలి, ఈశ్వరుని ప్రార్థించాలి. ఆ ఈశ్వరుని ప్రార్థన వల్ల మీకేమవుతుందంటే మనస్సుకు స్నానం చేయించినట్టు అవుతుంది. తర్వాత మీ ప్రార్థనకి ఫలం ఇస్తాడు ఈశ్వరుడు. మీ ప్రార్థనకి ఫలం ఈశ్వరుడు ఇస్తాడు. ఇచ్చిన మూలతలంపు ఈశ్వరానుగ్రహం లేకుండా డిస్ట్రాయ్ కాదు. ఈశ్వరానుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి. ఒక్కడ మీరు జ్ఞాపకించుకోండి, మీ ఇంట్లో మీరు ఎలా పని చేసుకుంటున్నారు? గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. మీ లోపల దేవుడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? పని చేసుకుంటూ పోతున్నాడు. మీ ఇంట్లో మీరు ఎలా పని చేసుకుంటున్నారో, మీ వాసన బట్టి, మీ సంస్కారాన్ని బట్టి మీ ఇంట్లో ఎలా పని చేసుకుంటున్నారో, మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, ఉండి వేయించి పని చేసుకుంటూ పోతున్నాడు. ఈ సూత్రం మీరు రాసుకోండి, గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. మీ లోపల ఉండి పని చేస్తున్నాడు దేవుడు, లోపల ఉండి ముద్ర లేదు పని చేస్తున్నాడు. అంతేకా లోపల ఉన్న దేవుని మీరు ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలంటే, నువ్వు ఇంత సమీపంలో ఉన్నావు, నా ఇంద్రియాల కంటే సమీపంలో ఉన్నావు అనుకో. నా ఇంద్రియాల కంటే నువ్వు సమీపంలో ఉన్నావు, నా ఇంద్రియాల కంటే సమీపంలో ఉండి కూడా నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వటం లేదు, నాకు నాకు దర్శనం ఇవ్వటం లేదు నువ్వు. మరి నాకంటే నీకే బాగా తెలుసు, నువ్వు దర్శనానుభవం నీ అనుభవం నాకు రాకుండా ఏ ఆటంకాలు అడ్డొస్తున్నాయి నాకంటే నీకే బాగా తెలుసు. ఆ పొరలు, నా మనస్సులో ఉన్న పొరలు, నా మనస్సులో ఉన్న తలంపులనే పొరలు, ఆ మొదటి పొర కూడా అది ఎంత బలంగా ఉందో నాకంటే నీకే బాగా తెలుసు కాబట్టి నా ప్రార్థిస్తున్నాను ఆ పొరలు తీసివేయవా స్వామి అని ప్రార్థిస్తున్నా. నా మనస్సులో చాలా పొరలు ఉన్నాయి, ఒక్క పొర కాదు, నా మనసులో చాలా పొరలున్నాయి. అందులో అట్టడుగునున్న పొర ఏమిటంటే దేహం ఇతడు తాదాచ్యం పొంది తలంపు అడుగునే ఉంటుంది. అది ఆ తలంపు ఎక్కడ ఉంటుంది? అడుగునే ఉంటుంది. నోచూపు ఉన్నవాడు కానీ ఆ పొరను చూడలేడు, ఆ పొరను చూస్తేనే కానీ దాన్ని తొలగించలేడు, దాన్ని తొలగిస్తేనే కానీ లోపలున్న పరమాత్మ అనుభవం మనకు కలుగునే కలగదు కోటి జన్మల తర్వాత కూడా. అయితే నీ లోపల హృదయంలో ఉన్నాడు అంతర్యామగా దేవుడు ఉన్నాడు, లోపల ఉన్న వస్తువును సద్వస్తువు యొక్క ప్రాముఖ్యత నీకు తెలియటం లేదు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని నీకు అసలు అపేక్ష లేదు, నిమిక్షత్వం లేదు, జిజ్ఞాస లేదు. కానీ ఏవో ఉన్నాయి ఆటంకాలు లోపల ఉన్నాయి, ఆటంకాలను తొలగించమని లోపల మీ అంతర్యామగా ఉన్న ఈశ్వరుని మీరు ప్రార్థిస్తే ప్రార్థించగా ప్రార్థించగా ఫలం వస్తుందటండి. ఫలము వస్తు కానీ ఎదురు చూడకూడదు. మనం ఏం చేస్తామంటే అభ్యాసం తక్కువ చేస్తాం, తక్కువ చేసి ఎదురు చూస్తూ ఉంటాం. అభ్యాసం మనం ఎక్కువ చెయ్యాలి, ఎదురు చూడకూడదు. అభ్యాసం ఎలా చేయాలంటే ప్రేమగా చెయ్యాలి. ఎలా చేయాలి? ప్రేమగా చెయ్యాలి. అభ్యాసం ఎలా చేయాలి? ప్రేమగా చెయ్యాలి. మనకి కర్మఫలం మీద ఉన్న ప్రేమ అభ్యాసం మీద లేదు. మనం అందరం జీవితంలో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ కర్మ ఫలం మీద ఉన్న ప్రేమ కర్మ మీద లేదు. మీరు మొక్కకు నీళ్లు పోసేటప్పుడు అది పెద్దదయ్యి పండు మీ చేతిలోకి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మొక్కకు నీళ్లు పోసినప్పుడు కూడా అంతే ఆనందం ఉండాలి. వాడికి ఈశ్వర అనుభవం కలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. అంటే మనందరిలో ఉన్న లోపల ఏంటంటే కర్మఫలం మీద ఉన్న ఆప్యాయత, కర్మఫలం మీద ఉన్న ప్రేమ కర్మ చేసేటప్పుడు లేదు. ఆ ప్రేమ కనుక కర్మ చేసేటప్పుడు కనుక ఉంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి నువ్వు అనుకున్న ఫలం కూడా నీకు చేతికి అందుతుంది. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవద్దు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. నీ లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. వారు సాక్షిగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? సాక్షిగా ఉన్న నీకు వచ్చే చెడు తలంపులకి మంచి తలంపులకి వారు సాక్షిగా ఉన్నారు. నీకు మంచి తలంపులు వస్తాయని కూడా అయ్యి చూస్తాడు, చెడు తలంపులు వస్తే అయ్యి చూస్తాడు. నీవు ఏదైనా మంచి పనులు చేస్తంటే అయ్యి చూస్తాడు, చెడు పనులు చేస్తంటే అయ్యి చూస్తూ ఉంటాడు. అంటే భగవంతుడికి ఒక పేరు ఉంది, కర్మ సాక్షి అని. రెండు పేర్లు ఉన్నాయి భగవంతుడికి, ఒకటి కర్మ ఫలదాత, రెండు కర్మ సాక్షి. కర్మను చూస్తూనే ఉంటాడు, లోపల చూస్తూనే ఉంటాడు, దానికి తగిన ఫలం కూడా ఇస్తూనే ఉంటాడు. అది మామూలుగా జరిగే కార్యక్రమం. కానీ మూల నీ అభ్యాసం ఎక్కడ పెడతామంటే మూల తలంపు మీదే పెట్టవయ్యా. నీ గురు మూల తలంపు మీదే పెట్టు. ఇది మామూలు సంసార చక్రం. ఇది ఏమి సంసార చక్రం? నువ్వు మంచి పనులు చేస్తే మంచి జన్మలు వస్తాయి, చెడు పనులు చేస్తే చెడు జన్మలు వస్తాయి. నువ్వు మంచి పనులు చేస్తే మంచి లోకాలకు వెళ్తావు, చెడు పనులు చేస్తే చెడు లోకాలకు వెళ్తావు. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, మళ్ళీ భూమి మీదకి రావలసిందే. పుట్టింది పెరుగుతుంది, పెరిగింది చనిపోతుంది. నువ్వు పుట్టలేదు, పుట్టలే పెరగదు, పెరగడానికి చావులు. అది నువ్వు అయ్యా, పుట్టింది నువ్వు కాదు, పుట్టంది నువ్వు. నీ పుట్టిన గొడవలో ఉన్నాక ఏదైతే పుట్టలేదో దాని గొడవలో లేదు. నీ దృష్టి అటు మళ్లించు, నీ దృష్టి అది, నీ సాధన అతి కేంద్రీకరించు. నీ సాధన అతి కేంద్రీకరించమని ఏ గురువు అయితే చెప్పడో వాడు గురువు కాదు, అయ్యో రాక్షసుడు. మనసును స్వాధీనం చేసుకోవడానికి అభ్యాస వైరాగ్యాలు అవసరమని చెప్పాడు అని భగవాన్ చెప్తున్నారు. ఎవరితో? ఒక టీచర్ తోటి చెప్తున్నారు. ఆ టీచర్ అన్నాడు, నువ్వు నాలోకి చూడు, నువ్వు నాలోకు చూడు, నాకు అతీతంగా కూడా చూడు, నువ్వు నాలోకి చూడు, నువ్వు నువ్వు నాలోకి చూడు, అంటే నాలో ఏముందో చూడు, నాలో ఏముందో చూడు ముందు. తర్వాత నా మనసుకు అతీతంగా కూడా ఏదో నాలో ఉంది కూడా, నాలో ఉంది కూడా, దాన్ని కూడా చూడు. దాన్ని కూడా చూసి అక్కడ కూర్చోబెట్టు, ఆ గొడవ నాకెందుకు, ఏదో వల్లిస్తున్నావేంటి నువ్వు అన్నాడు. నీ లుక్ సరిపోతుంది, నన్ను మాయ పెట్టక నువ్వు. కృష్ణుడు చెప్పాడు అభ్యాసం చేయి, నువ్వు వైరాగ్యం అభ్యాసం మనో నిగ్రహం కోసం అభ్యాసం వైరాగ్యం అని భగవంతుడు చెప్పాడు నువ్వు చెబుతున్నావు, నన్ను అలా మాటల్లో మాయ పెట్టకు, నాలో గుచ్చుకుడు, నాలోకి నీ ముందు చూడువయ్యా, నాలోకి చూడువయ్యా, అస్తమాన్ని నువ్వే చూసుకుంటావు ఇంకా, నాలోకి చూడు, నాలో ఏముందో చూడు, నాలో ఏముందో చూసి వీటికి అతీతంగా కూడా ఏమైనా నాలో ఉందో నువ్వు చూడు. అతీతంగా ఏముంది, వీళ్ళు కూడా పరమ భగవాన్లు ఏముందో వీళ్ళు కూడా పరమాత్మ ఉంది, అది చూడు. ఇవి చూస్తే అది, ఇవి చూసి అది కూడా చూడు, ఇవి చూస్తే ఇది పోతుంది, దాన్ని కూడా చూస్తే అక్కడ నిలబడేట్టు అనుగ్రహించవయ్యా అని చెప్పకుండా చెప్పటం, మాయ చేయకరాను. కంచాన్ని శుభ్రం చేసినంత తేలిగ్గా మనసును శుభ్రం చేయడం. కారణం చెప్పండి, కంచం బయట ఉంది, మనసులో లోపల ఉంది. మనసు ఎక్కడుంది? లోపల ఉంది. కంచం ఎక్కడుంది? బయట ఉంది. అంటే లోపలికి వెళ్ళి కొద్ది లోపల ఉన్న వస్తువుని పరిశుద్ధం చేయటం, పరిశుభ్రం చేయటం నువ్వు ఎంతో శ్రమ పెట్టాలి నువ్వు అక్కడ. బయట ఉన్న వస్తువుని శుభ్రం చేసినంత తేలిగ్గా లోపల ఉన్న వస్తువుని శుభ్రం చేయడం, అది ఎఫర్ట్ అవసరం, ప్రయత్నం అవసరం. నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నీ ప్రయత్నమే ఈశ్వర అనుగ్రహంగా మారిపోతుంది. నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నీ ప్రయత్నం ఈశ్వర అనుగ్రహంగానే నీ కృషే కృప కింద మారిపోతుంది, నీ కృషే కృప కింద మారిపోతుంది. అంటే నీకు ఎప్పుడైనా లోపల హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎప్పుడైనా కొంచెం ఉన్నట్టు స్ఫురిస్తూ ఉంటుంది, నీకు నీ లోపల ఉన్నటువంటి వస్తువు నీకు ఎప్పుడైనా స్ఫురిస్తూ ఉండొచ్చు, కానీ అలవాటు యొక్క వేగం తగ్గకపోతే అనుభూతి నీకు స్థిరపడదు. నీకున్న అనుభూతికు అది స్థిరపడదు అయ్యా. అంటే మనోనాశనం అయ్యే వరకు, వాసనానాశనం అయ్యే వరకు ఈ లోపల నీకు అప్పుడప్పుడు లోపల వస్తువు స్ఫురించినప్పటికీ అందులో నువ్వు స్థిరంగా ఉండలేవు. ఎప్పుడు వరకు ఉండలేవు? మనోనాశనం అయ్యే వరకు, వాసన క్షయించే వరకు, శేషం లేకుండా నిశ్శేషంగా, వాసన నిశ్శేషంగా క్షయించే వరకు నువ్వు హృదయంలో అంటే ఉన్న లోపల ఉంటాయి పరమాత్మలో నువ్వు ఉండలేవు. అనుభవం ఎప్పుడైనా కలిగితే కలిగి ఉండొచ్చు, కానీ నువ్వు పర్మనెంట్గా అక్కడ ఉండలేవు. ఎప్పుడు వరకు నీ వాసన క్షయం అయ్యే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ లోపల నీకు స్థిరపడే వరకు అంటే పెరమనెంట్, అంటే దేహము నేను దేహంతో నీకు తాదాత్వం ఎంతవరకు ఎంత సహజంగా ఉన్నప్పుడు నీకు పరమాత్మతో అంత సహజంగా తాదాత్వం వచ్చే వరకు ఏమి చేస్తుండాలి? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓహో లోపల ఈ వస్తువు ఉంది, మనం సంపాదించాలి, దాని అనుభవం పొందాలి అని తపన ఉంటుంది. కానీ ఇదేమవుతుందంటే అలవాట్ల యొక్క వేగం వల్ల, తలంపుల యొక్క వేగం వల్ల నీకేమవుతుందంటే తలంపుల యొక్క వేగం వల్ల స్థిరపడదు, అనుభవం స్థిరపడదు. అంటే తలంపులు, ఈ తలంపులు నశించే వరకు అది నీకు అక్కడ ఆత్మలోనూ స్థిరంగా ఉండలేవు. తలంపులు నశించినట్టు అందరూ స్థిరంగా పెర్మనెంట్ గా ఉండగలవు. అప్పుడప్పుడు నీకు శాంతికి, హృదయం తాలూకు శాంతి కలగొచ్చు, కానీ నేను పెర్మనెంట్ గా అందులో ఉండలేవు. కానీ ఏ తలంపు అయితే నేను అక్కడ స్థిరంగా ఉండకుండా బయటకు తీసుకొస్తాను, ఆ తలంపు వేరుతోటి నశించినప్పుడు అక్కడ నీకు స్థిరంగా ఉండగలవు. ఇక్కడ జ్ఞాపకించుకోండి, ఆ నిజమైన నేనికి తలంపులు ఉండవు. దేహంతో తాదాత్యం పొందే నేనికే తలంపులు ఉంటాయి, నిజానికే తలంపులు ఉంటాయి. చావు ఒక తలంపు, పుట్టికి ఒక తలంపు, జబ్బు ఒక తలంపు, రంగు ఒక తలంపు, కామం ఒక తలంపు, ద్వేషం ఒక తలంపు, అశాంతి ఒక తలంపు, ఎన్ని తలంపులే కదా, ఎన్ని తలంపులేనవయ్యా, ఎన్ని తలంపులే. భగవాన్ అంటారు, ఈ ఎక్స్టర్నల్స్ను పోగొట్టుకోవడం తేలిక, కానీ ఇంటర్నల్స్ను పోగొట్టుకోవడం కొంచెం కష్టమే అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చంపేయాలనుకోండి, ఒక కట్టిపుచ్చుకుని మిమ్మల్ని చంపేయడం తేలికైనట్టు. నా మిమ్మల్ని చంపాలని బుద్ధి ఉంది చూసారా, ఆ బుద్ధిని పోగొట్టుకోవడం కష్టం అట. మిమ్మల్ని చూసి అసూయపడటం తేలికే, ఆ అసూయపడే బుద్ధిని తొలగించుకోవటం చాలా కష్టం. ఎక్స్టర్నల్స్ తొలగించడం అంత తేలిక కాదు, ఇంటర్నల్స్ తొలగించటం. ఆ ఎందుకు చెప్పారంటేనా, నాకు ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తాం అనుకోండి, వారి మీద ప్రతీకారం తీర్చుకోవటం తేలికే, కానీ కోపాన్ని తగ్గించుకోవటం కష్టమయ్యా అని చెప్పడం కోసం ఈ మాట చెప్పారు. ఎక్స్టర్నల్స్ తొలగించుకోవడం కొంతవరకు తేలికే, కానీ ఇంటర్నల్స్ తొలగించుకోవటం, కష్టం. అందులో కష్టం ఉండవయ్యా. అంటే భక్తులు ఏమన్నారంటే, భగవాన్ మా ప్రయత్నానికి కష్టం కానీ అనుగ్రహానికి కూడా కష్టం ఉందా? ఆయన మాటలు ఆయన వైపుకే తిప్పువారు. ఎక్స్టర్నల్స్ని తొలగించుకోవడం తేలిక, ఇంటర్నల్స్ని తొలగించుకోవడం కష్టమే. అంటే వీళ్ళు ఏమైనా పురుషకారానికి కష్టమే, చేసే ప్రయత్నానికి కష్టమే, నీ అనుగ్రహానికి కూడా కష్టమే, కానీ ఆయన మాటలు ఆయనే పట్టుకుని కొట్టేవారు. అంతే, నువ్వు ఇప్పుడు వెంటనే నీకు ఫలం రాకపోవచ్చు అని ఏదో సాధన చేస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, వెంటనే నీకు ఫలం రాకపోవచ్చు, కంగారు పడకు. నువ్వు చేసిన సాధన అంతా రాబోయే జన్మలో నీకు కలిసి వస్తుంది. నువ్వు చేసిన సాధన అంతా కూడా రాబోయే జన్మలో నీకు కలిసి వస్తుంది. ఎన్నో కాల ఫలం నీ చేతికి అందకపోవచ్చు, మోక్ష ఫలం. ఆ మోక్షం అనే పండు, ఆ జ్ఞానం అనే పండు ఒకవేళ ఈ జన్మలో నీకు అందకపోవచ్చు, కానీ చేసిన సాధన ఊరికే పోదు, నువ్వు చేసిన ప్రయత్నం వేస్ట్ అవదు అయ్యా. నీకు ఎప్పుడూ ఎన్నో జన్మలో జ్ఞాన ఫలం నీకు అందుతుంది. నీకు వచ్చే మంచి తలంపు, నువ్వు చేసే మంచి పని, నువ్వు మాట్లాడే మంచి మాట, ఒక్కటి కూడా రవ్వంత నీళ్ళంత చింతాకంత కూడా వేస్ట్ అవ్వనుడే. వాడు ఈశ్వరుడు, వాడే అంతర్లే. నువ్వు చేసిన పని నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు మాట్లాడిన మంచి మాట నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు. నీకు ఫలం ఇచ్చే వరకు నేను విడిచిపెట్టాడు, వాడే ఈశ్వరుడు. ఆ పని లోపలంలో చేసేది పని, వాడు మర్చిపోడు, నువ్వు మర్చిపోవచ్చు. నువ్వు ఎవరికైనా ఉపకారం చేసేవారు, ఆ ఫలం నీకు ఏదో రూపంలో ఈశ్వరుడు ఇచ్చేస్తావు. వాడికి మరుపు లేదు, వాడి కర్మ ఫలదాత. ఎవడు ఈశ్వరుడు? ఎవరు? కర్మ ఫలదాత, కర్మ సాక్షి, కర్మ ఫలదాత. ఇదే భగవాన్ అడిగారు, మేము చాలా కష్టాలు పడుతున్నామండి, నీకేంటి, ఏమీ కష్టపడకుండా తేలిగ్గా జ్ఞానం వచ్చేసింది. ఏదైతే సాధన చేస్తున్నాను, నేను కష్టపడిపోతున్నాను, ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ సాధన అంతా పూర్వజన్మలో నేను చేసి ఉండొచ్చు కదా అని చెప్పేవారు. కానీ మనతో కలిసి మనతో పాటే ఉండేవారు, కానీ ఏదో పైనుంచి కిందకు వచ్చాయని మటుకు ఎప్పుడూ చెప్పలేదు. కానీ మనతో పాటే ఉండేవారు, మనలో ఒకరిగా ఉండేవారు. అపాయింట్మెంట్స్ లేవు, ఇంటర్వ్యూస్ లేవు. అంచేత మీరు కంగారు పడకండి. పూర్వజన్మలో మీరు బాగా సాధన చేసి ఇక్కడికి వచ్చారనుకోండి, కొంచెం ప్రయత్నం చేస్తేనే మీ వాసన పోతుంది. పూర్వజన్మలో ఏమీ ప్రయత్నం చేయకుండా ఇక్కడికి వచ్చారనుకోండి, ఎక్కువ టైం పడుతుంది సాధన చేయడానికి. అంతే తేడా, కానీ పోవటం పోవటమే. ఏది మీరు సాధన మొదపెడితే మీరు కంచానికి మసి ఉందనుకోండి, తొంగ గంట ఆలస్యం అవుతుంది, కానీ పోవటమే. అలాగే నువ్వు ప్రయత్నం అంటూ చేస్తుంటే పోవటం పోవటమే అయ్యా. ఇంకా అందులో మీకు సందేహపడక్కర్లేదు, సందేహపడద్దు. డౌటింగ్ థామస్ల కింద మీరు ఉండొద్దు, డౌటింగ్ థామస్ల కింద మీరు ఉండవలసినటువంటి పని లేదు. మన సూర్యుడు ఉదయించకముందు కొంత లైట్ వస్తుంది మనకి. అలాగే నీకు ఆత్మ సాక్షాత్కారం కలిగే ముందు నీ అహంకారం అహంకారాలు తగ్గిపోతున్నట్టుగా మీకు తెలుస్తూ ఉంటుంది, మీకే తెలుస్తూ ఉంటుంది. నీ అనుభవానికి నీ తలంపుల యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది, లోకం మీద ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. నీ అంతటి నీకే ఆ బయట విషయాల మీద ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. భగవాన్ అంటారు, ప్రపంచం ప్రపంచం అంటే ఏంటో మాట్లాడితే ప్రపంచం ప్రపంచం ఏంటో అది నేను ఎవరు చూడమన్నాడు, నీ వాసన చూపిస్తాను అటు, వాసన తీసిస్తే లోకం ఎక్కడ ఉందన్నాడు. లోకంలో మాట్లాడితే లోకం లోకం అంటారేంటి, లోకంలో ఉందేంటి, లోకం లోకం అంటారేంటి, లోకం నీ వాసన. ఆ లోక వాసన లోకం అయితే నీ మనసును తిప్పుతుంది, అది నీ వాసనలో పొరపాటు. అది లోకం లోకం అంటే లోకం ఉంటే కదా. లోపల నీ ఈశ్వరుడు నీకు అనుభవంలోకి వచ్చే ముందు ఏమవుతుంది, నీకు అహంకారం తగ్గుతూ ఉంటుంది, నీ మమకారం తగ్గుతూ ఉంటుంది, తలంపుల వేగం కూడా తగ్గిపోతూ ఉంటాయి. తలంపుల వేగం తగ్గిపోతూ ఉంటుంది, రజోగుణం తగ్గిపోతూ ఉంటుంది, తమోగుణం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు నీకు జ్ఞానోదయం కలిగే ముందు, అవి గుర్తులు చెబుతున్నారు భగవాన్, కొండ గుర్తులు చెబుతున్నారు మీకు. ఆ జ్ఞానోదయం నీకు కలిగే ముందు రజోగుణం యొక్క వేగం, తమోగుణం యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత తలంపుల వేగం కూడా తగ్గిపోతుంది. తలంపులే కదా నీకు అశాంతి తీసుకొచ్చి, తలంపు లేకపోతే అశాంతి ఉంది. గాఢ నిద్రలో ఎవరైనా అశాంతిగా ఉన్నారా? ఎవరు లేరు. ఏం చేత కారణం? గాఢ నిద్రలో ఎవరూ అశాంతిగా లేరు. ఎందుకు కారణం? అక్కడ తలంపులు లేవు. అదేనండి, జాగ్రత్త అవస్థలో కూడా నీకు ఆ స్థితి వచ్చేస్తున్నావు అయ్యా. జాగ్రత్త అవస్థలో కూడా నీకు ఆ స్థితి వచ్చేస్తుంది. నీ ఎప్పుడు జ్ఞానోదయం అయ్యే ముందు నీకు అయ్యి గుర్తులు అయ్యేవా? గుర్తుల కోసం నేను చెబుతున్నాను, జ్ఞానోదయం అయ్యే ముందు. ఒకసారి జ్ఞానం కలిగాక పురోగమించడం అంటే ఏం లేదు, తలంపులు తగ్గించుకోవడం పురోగమి, నీ అజ్ఞానాన్ని అవిద్యని తగ్గించుకోవడం పురోగమించటం. అందుకే జ్ఞానం వచ్చాక ఇంక అందరూ సమానమే, ప్రకృతి గుణాలు పోయాక ఇంక అందరూ సమానమే. నీ దేహానికి పరిణామం ఉంది, మనస్సుకి పరిణామం ఉంది, నీ తెలివితేటలకి పరిణామం ఉంది, ప్రకృతికి పరిణామం ఉంది. జ్ఞానానికి పరిణామం ఏమిటవయ్యా? ఈ పరిణామ సిద్ధాంతం జ్ఞానం దగ్గర వర్తించదు. ఎప్పుడైనా సరే ఎవరినైనా మీరు చూసి ఏమి నేర్చుకోవాలంటే, ఎవరైనా దుఃఖంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకు దుఃఖంగా ఉన్నారు అలాగా? ఎవరైనా సుఖంగా ఉన్న శాంతిగా ఉన్నారనుకోండి, వీళ్ళు ఎందుకు శాంతిగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అశాంతిగా ఉన్నారు? వాళ్ళ దగ్గర నుంచి మీరు పాఠాలు నేర్చుకోవాలి. అంబేద్కర్ అంటా ఉంటాడు, రీబిల్డ్ యువర్ లైఫ్. ఇల్లు పడిపోయినా మరి ఇల్లు మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఇల్లు భాగం చెడిపోయింది అనుకోండి, ఇల్లు భాగం చెడిపోతే మనం ఏం చేస్తాం? మరమ్మతులు చేయించుకుంటాం. అలాగే ఆధ్యాత్మిక స్థాయి, ఆ నైతిక స్థాయి, ఆ చైతన్య స్థాయి నీకు లేదనుకో, జీవితంతో కూడా పునర్నిర్మాణం చేసుకో. రీబిల్డ్ యువర్ లైఫ్. ఏడుస్తూ కూర్చోకు. గుజరాత్లో భూకంపం వచ్చింది, ఇల్లు పడిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎవరు మట్టుగా ఇల్లు కట్టుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే సహాయం చేస్తుంది, కొన్ని సంస్థలు సహాయం చేస్తున్నారు. ఏదో రకంగా మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ ఇల్లు వస్తుంది. అలా కాదు, భవిష్యత్తు గురించి మీరు మళ్ళీ భవిష్యత్తు గురి భవిష్యత్తులో మీ జీవితాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నించి, ఇల్లు ఎలా ఇల్లు పడిపోతే ఇల్లు ఏదైనా మళ్ళీ కట్టుకోవడానికి నువ్వు చూస్తావో, అలాగే నీ ఒక చైతన్య స్థాయిలో నువ్వు వెనకబడిపోయినా మళ్ళీ చైతన్య స్థాయి పెంచుకోవడానికి నువ్వు చేయవలసిన ప్రయత్నం చెయ్యి. అంబేద్కర్ అనుకోవడం భార్య దగ్గర ఒకవేళ ఏదైనా పొరపాటు చేశావనుకో, పొరపాటు చేశాను పొరపాటు చేశాను ఎలా అనుకోకు, ఆ పొరపాటులోంచి పాఠం నేర్చుకోండి. నువ్వు ప్రయత్నించి నువ్వు ఏదైనా ఒకవేళ పొరపాటు చేశావనుకో, పొరపాటు చేశాను పొరపాటు చేశాను అనుకోవడం కాదు, ఆ పొరపాటులోంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అప్పుడు నీకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. దేహానికి పరిణామం ఉంది, లోకానికి పరిణామం ఉంది, తెలివితేటలకి పరిణామం ఉంది, శరీరానికి పరిణామం ఉంది, అన్నిటికీ పరిణామం ఉంది. చైతన్యానికి పరిణామం లేదు, జ్ఞానానికి పరిణామం లేదు అయ్యా. ఒకసారి వస్తే ఆ జ్ఞానంలో స్థిరపడ్డావు అని చెప్పుడు అది యూనిఫారం గా ఉంటుంది, సమానంగా ఉంటుంది. తెలివితేటలు పెంచుకోవచ్చు, తెలివితేటలు కూడా పెంచుకోవచ్చు. అంటే కొంతమంది అనుకుంటారు వాళ్ళకి పుట్టుకతోడు వచ్చిన తెలివితేటలు మాకు ఎలా వస్తాను, అలా అనుకోవద్దు. తెలివితేటలు కూడా పెంచుకోవచ్చు ప్రయత్నం చేసి. భగవాన్ ఇక్కడ చెప్తారంటే నీలో ఉన్నటువంటి ఆనందం నీకు అనుభవం లేనప్పుడు లోకానికి ఆనందం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నువ్వు? లోకానికి చేసే గొప్ప మేలు ఏమని చెప్పమంటావు? నీ హృదయంలో నీ ఆనందాన్ని పట్టుకో, అప్పుడు లోకానికి పంచిపెట్టచ్చు. నీ హృదయంలో ఆనందాన్ని నువ్వు పట్టుకో, ఆనందాన్ని తీసి లోకానికి పంచిపెట్టచ్చు. నీ హృదయంలో ఆనందం, నీ హృదయంలో ఆనందం అనుభవం లేనప్పుడు నువ్వు లోకానికి ఆనందం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నువ్వు ముందు నువ్వు బాగుపడటానికి ప్రయత్నించే ఇతరులను కూడా బాగు చేయొచ్చు. భగవాన్ ఏమంటే ఆనంద సముద్రం ఉందయ్యా, నీ హృదయంలో ఆనంద సముద్రం ఉంది, అది పొంగుతుంది. ఎప్పుడది అది పొంగుతుంది? ఆ పొంగే ముహూర్తం ఈస్టడి పెట్టుకుంటాడంటే అది నీ అనుగ్రహం వల్ల పొంగుతుందా, నా తెలివితేటల వల్ల, నేను చేసే సాధన వల్ల పొంగుతుందా? ఒక ఏదో సాధన చేస్తాననుకో, ఆ సముద్రం పొంగేటంత సాధన నేను చేయగలనా? ఏదో చేస్తాను, సాధన చేయకపోయినా సాధన చేసినట్టు నటిస్తాను. సాధన చేయకపోయినా సాధన చేసినట్టు నటిస్తాం. ఇంతేనా మనం సాధన చేసి దాంట్లో ఒక గంట సాధన చేస్తే 55 నిమిషాలు నటమే. లోపల ఆనంద సముద్రం ఉంది, లోపల మోక్షం లోపల ఉంది. నీ తలంపులో నీకు అంటే అంటే తలంపుల్లో ఏముందని మీరు అనుకోవద్దు. వేదంలో ఒక రుక్కు ఉంది, వీడి చూచిన, తూర్పు చూచిన, పడమరక చూచిన, ఉత్తరం వైపుకు చూచిన, దక్షిణ వైపుకు చూచినా, ఏ ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఏ మూలక చూచినా, ఓ ప్రభువా, ఓ పరమేశ్వరుడా, ఓ సర్వేశ్వరుడా, పవిత్రమైన తలంపులు నా హృదయంలోకి వచ్చేటట్టు చెయ్యి. ఎటు చూచినా ఎవరి వంక చూచినా, ఎటు చూచినా ఎవరొంక, ఏ దిక్కులోకి చూచినా, ఏ దిక్కులోకి చూచినా పవిత్రమైన తలంపులు, పరమ పవిత్రమైన తలంపులు నా హృదయంలోకి వచ్చేటట్టు చూ సర్వేశ్వరుడు. అంతకంటే నువ్వు నాకు అదనంగా ఏం చెయ్యక్కర్లేదు. ఆ భక్తుడు ఎంత తెలియని వాళ్ళో చూడండి, నాకు పవిత్రమైన తలంపులు రాకపోతే, పరమ పవిత్రమైన తలంపులు నా హృదయానికి రాకపోతే పరమ పవిత్రుడే నువ్వు నాకు ఎలా తెలియబడతావు? అంటే నువ్వు పరమ పవిత్రుడు అంటే నాకు పరమ పవిత్రమైన తలంపులు వచ్చేలాగా నన్ను ఆశీర్వదించవయ్యా. ముందుకెళ్ళి ఎవరైనా ఇలా ఇటువంటి మాటలు చెప్తారండి? దోష రహితమే నాలో ఐక్యమై, నాలో ఐక్యమై, నాలో నాలో కలిసిపో. అంటే ఇక్కడికి అర్థం ఏంటంటే ఆయన ఇచ్చి ఇందులో కలవడానికి ఇంక దేహాభిమానం తగ్గదు. మళ్ళీ ఈ మాటలు మీరు ఎవరితో చెప్పకండి. దోషరహిత నీవు, నాలో ఐక్యమవు. అంటే ఆయన ఇల్లు ఐక్యం అవ్వడానికండి, ఈయన అజ్ఞానం పోదు, అవిద్య పోదు, దేహబుద్ధి పోదు, సైతాన్ పోదు. ఆయన ఇంటికి ఐక్యం ఉంటున్నాడంటే తెలుసండి, ఈయన అజ్ఞానం పోవటానికి చెప్పకుండా చెబుతున్నాడు. అక్షమణ వాళ్ళంతా కూడా రసమయం, భయం లేకుండా నేను నీ దగ్గరికి వచ్చాను. భయం లేకుండా నీ దగ్గరికి వచ్చా, నీ ఎదురు రావటం నేనేం భయపడలేదు. నాలో ఐక్యం అవడానికి నీకు భయం ఎందుకు? మళ్ళీ వెనక్కి చూసుకుంటాడు భగవాన్. నేను భయపడకుండా నీ దగ్గరికి వచ్చాను అంటాడు. భయపడకుండా నీ దగ్గర రావటానికి కూడా నీ అనుగ్రహమే తీసుకొచ్చింది. మళ్ళీ ఆ మాట ఆయన మాట చెరగేసేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మాట మళ్ళీ రెండో వాక్యంలోకి వచ్చాడు, తొలగేసేసుకుంటాడు. జాగ్రత్త పడుతున్నాడు ఇక్కడ. నేను భయపడకుండా నీ దగ్గరికి వచ్చాను, భయపడకుండా నీ దగ్గరికి వచ్చిన శక్తి ఎవరు ఇచ్చారు, అనుగ్రహం ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, నువ్వే ఇచ్చావు. అంటే మెరుకు ఎంత మెరుకులుగా ఉంటున్నాడో చూడండి, ఎంత బహు జాగ్రత్తగా ఉంటున్నాడో చూడండి. అంటే ఉపనిషత్తు చెబుతుంది ఈ సత్యాన్వేషకుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, కత్తి అంచి మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడవాలో సత్యాన్వేషకుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మాటలో కానీ ఈ చేతలో కానీ వ్యవహారంలో కానీ అయినా జ్ఞాపకం వస్తే నీ నా దగ్గరకు వచ్చాను. ఆ జ్ఞాపకం తీసుకొచ్చినవాడు ఎవడు? నువ్వే. జ్ఞాపకం తీసుకొచ్చినవాడు నువ్వే, అరుణాచలం తీసుకొచ్చినవాడు నువ్వే. అని నువ్వే, ఇంకా నేనెక్కడ ఉన్నాను, నేను లేకుండా చేసేసావు. లక్షలాది తలంపులు రాని వస్తే రాని, కానీ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహంతో తాదాత్యం పొందే తలంపుకి వస్తున్నాయి. ఆ తలంపు ఊడిపోతే మిగతా తలంపులకి అస్తిత్వం లేదు. అసలు మిగతా తలంపులకి అస్తిత్వం లేదు. ఆ మొదటి తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని ఉపసంహరించి అయినాచేశ్వర జ్యోతి స్తంభాన్ని ఉపసంహరించి దుర్లోకం ఎలా దాల్చాడు, అలాగే ఆ మొదటి తలంపును ఉపసంహరించి విత్డ్రా చేసి అందుకే చెప్తారు, పై పైన లీదే వాడికి జ్ఞానం రాదు, లోపలికి దిగిన వాడికే ఆత్మరత్నం జ్ఞానం నిత్యం జరుగుతుందని. పై పైన ఈదే వాడికి జ్ఞానం రాదు, లోపలికి మురిగిన వాడికి జ్ఞానం తెలుస్తుంది. అంటే మూల తలంపును ఉపసంహరిస్తంటే అది ఎక్కడైతే వదిలిస్తుందో అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. అప్పుడు నీకు దేని లేవడం నీకు తెలియబడతాడు. అప్పుడు ప్రకృతిలోకి నీకు రావలసినటువంటి పని లేదు. నిజాన్ని నేనంతకాలం, దేహంతో తాదాక్ష్యం పొంది నేనంతకాలం. నీకేదో సందేహాలు వస్తూనుంటాయి, ఒక సందేహం పోతే ఇంకో సందేహం వస్తుంది. ఈ సందేహాలన్నీ కూడా తలంపులే, ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఇలా వస్తూనే ఉంటాయి. సందేహాలు క్లియర్ చేసుకుంటూ సందేహాలకు అచేతంగానే వెళ్ళలేవు. ఈ సందేహాలు ఏ నేనుకు వస్తున్నాయో ఆ నేను పోగొట్టుకుంటే సందేహాలు కూడా పోతాయి. అంతేకాదు సందేహాలను తొలగించుకుంటూ సందేహాలు లేని స్థితి నువ్వు పొందలేవయ్యా. సందేహాలు ఏ తలంపుకు వస్తున్నాయో, ఏ మూల తలంపుకైతే, ఏ తొలి తలంపుకైతే సందేహాలు వస్తున్నాయో దాన్ని తొలగించుకుంటే వాడు సందేహ రహితుడు అవుతాడు. మన తల్లి గర్భం నుంచి శరీరం మామూలుగా వస్తుంది, న్యాచురల్ డెలివరీ అంటారు. ఆ న్యాచురల్ డెలివరీ అవ్వదనుకోండి, వాళ్ళు అప్పుడు సర్జరీ చేస్తారు. సర్జరీ దేహం ఏదో రకంగా బయట పడతాం తల్లి గర్భం నుంచి మామూలుగానో, లేకపోతే సర్జరీ వల్ల. కానీ నీ అహంభావంలోంచి, తల్లి గర్భంలోంచి నీ దేహం ఎంత ఎలా బయటపడిందో అంత తేలిగ్గా నీ దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి నువ్వు బయట పడలేవయ్యా. స్వప్రయత్నం, కాల పరిపక్వం, గురువు కటాక్షం, ఈశ్వర కటాక్షం, ఆ పరమేశ్వరుడు సర్వేశ్వరుడు సృష్టికర్త ఇంటర్ఫీరియన్స్ లేకుండా దేహం నీ తల్లి గర్భం నుంచి దేహం ఎంత తేలిగ్గా వస్తుందో, నీ దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి అంత తేలిగ్గా నువ్వు బయటకు రాలేవయ్యా. లోపల ఏదో ఉందనుకుంటున్నావు, బయట ఏదో ఉందనుకుంటున్నావు, ఇది రిపీటెడ్ గా అండి. లోపల ఏదో ఉందనుకుంటున్నావు, బయట ఏదో ఉందనుకుంటున్నావు, లోపల బయట ఉన్నది ఒకటేనే అయ్యా. ఈ దేశబుద్ధిని, దేశాభిమానాన్ని, శవబుద్ధిని తీసుకో పక్కన పెట్టు. అంతటా ఉన్నది ఒకటేనే సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నిజమైన దేహంతో తాదాక్ష్యం పొందదు, దానికి అసలు తలంపులు లేవు. ఏదైతే మనం నేను నేను అంటున్నామో అది నిజం కదా, తలంపే. మనం నేను నేను అంటున్నాం కదా, ఒక తలంపే, కానీ అది నిజం కాదు. కానీ మనం ఉదయంలో మన నిజాన్ని తెలుసుకోవడానికి ఈ దేహంతో తాదాక్ష్యం పొంది తలంపు అడ్డొస్తుంది. కానీ ఏ తలంపైతే, ఏ మూల తలంపైతే నీకు అడ్డొస్తుందో, నీ సాధనని దాని మీద గురి పెట్టవయ్యా. ఆ మూల తలంపుని ఇన్వాల్వ్ చేయవు నీ సాధనలో. నువ్వు అది చెయ్యటం మానేసి ఏం నీ సాధన చేసినా చెయ్యని వాడితో సమానం. నువ్వు ఏదో మంచి చేస్తే పుణ్యం వస్తుందిగా, అన్ని నిజమే, వ్యవహారిక సత్యాలు అన్ని కూడా వ్యవహారిక సత్యం. కానీ నగ్న సత్యం నీకు అనుభవంలోకి రావాలంటే ఆ మూల తలంపు మీద కనుక నువ్వు సాధన గురి పెట్టకపోతే ఎన్ని సాధనలు చేసిన చెయ్యని వాడుతో సమానం. పుట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదు. పాము తలకాయ మీద దెబ్బ కొట్టినప్పుడు పాము చనిపోతుంది, కానీ పుట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదు అయ్యా. ఒక నువ్వు సాధన చేస్తున్నావు అనుకుంటాను, ఎన్ని సాధనలు చేసినా నీ సాధనా, నీ సాధన గురి ఎక్కడుంది? మూల తలంపు మీద ఉందా? మూల తలంపుని ఎన్వాల్వ్ చేస్తున్నావా నీ సాధనలో? చేయటం లేదనుకో, నీ సాధన యొక్క ప్రయోజనం ఏమి లేదు. అమలుగా నీకు ఏమైనా పుణ్యం రావచ్చు, కదా కొంత నిగ్రహం రావచ్చు. నువ్వు ఎవడో నీకు తెలియటాన్ని నువ్వు వెతకవలసిన శాస్త్రంలో కాదు, ఎక్కడ నీ హృదయంలో వెతకాలి. నీ హృదయంలో వెతికితే నీకు దేవుడు తెలుస్తాడు, శాస్త్రంలో వెతికితే పాండిత్యం వస్తుంది. లోకం ఎటువంటిదో, శరీరం ఎటువంటిదో, ధనం ఎటువంటిదో, పాండిత్యం కూడా ఎటువంటిదో. భగవాన్ చెప్తుంటారు కానీ మీరు బాగా అసలు వదిలేసి పాండిత్యంలో పడ్డారనుకోండి, నలుగురు దండలేస్తారు, నలుగురు భోజనాలు పెడతారు, అసలు సొమ్మని వాడు. ఒకవేళ మీరు బాగా పెద్ద పండితులు అయితే మీరు చనిపోయాక శ్మశానానికి 100 మంది ఎక్కువ వస్తారు, అసలు సొన్న. అయితే మీరు నేను అంటున్నారు, నేనెవడను, నేనెవడని అంటున్నారా, నేనెవడండి అంటున్నాడు వీడు. ఎవరు అడిగేవాడు అడుగుతాడు, నేను ఎవడండి, నేనెవడు, నేనెవడని మీరు అంటా ఉంటారు కదా, ఆ ఎవడు సరే సరే విడిగండి, ఎవడు ఆ నేనెవడంటే ఆ నేనెవడని భగవాన్ అడుగుతున్నాడు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఆ నేనెవడో చెప్పమంటావా, దేహంతో కలిసే తలంపుగానే నేను ఆ బుజ్జిగానే నేను అంటున్నానయ్యా నేను. ఏమంటే అడిగేవాడు ఎంత సూక్ష్మ బుద్ధి అడుగుతున్నాడో, ఆ చెప్పేవాడు కూడా అంత సటిలింటలతో చెప్తున్నాడు చూడండి, ఆ క్లారిటీ చూడండి. అందుకే మీరు నేనేమన్నో తెలుసుకో, నేనేమన్నో తెలుసు, ఇది పాట అయిపోయింది మీకు వచ్చిన వాడు అందరి దగ్గర. ఆ ఎవడో మాట వదిలేనా, నేనెవడు, ఆ నేనెవరు అంటే నేను నేనెవడు నేనెవడంటే ఆ నేనెవరని వాడు సూక్ష్మ గుర్తుడు. భగవాన్ ఏమన్నారంటే ఆ నేనెవడో చెప్పమంటావా, ఏ తలంపు అయితే నీ దేహంతో సావాస్యం పొందుతుందో ఆ తలంపును తెలుసుకోమని చెప్పడానికి నేనెవడో తెలుసుకోమంటున్నాను అయ్యా. వీడు ఎలా అడిగాడు, ఇంకొకటి ఏమో అడిగాడంటే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అన్నావు అంటున్నావు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఎవడో తెలుసుకోమని అన్నాడు ఇంకొకడు. అప్పుడు భగవాన్ నాడు నువ్వు ఎవడుగా ఉన్నావు వాణ్ణి తెలుసుకోమని. నువ్వు దేహంగా ఉన్నప్పుడు చైతన్యమే, మనసులో ఉన్నప్పుడు నువ్వు చైతన్యమే, నువ్వు చనిపోతున్నావు అనుకున్నప్పుడు కూడా చావులేని వస్తువే. నేను నేను తెలుసుకోమంటే అర్థం ఏంటి, నువ్వు ఎవడగా ఉన్నావు వాణ్ణి తెలుసుకోమని. అంటే నువ్వు ఎవడగా ఉన్నావు, ఆత్మగా ఉన్నావు, చైతన్యంగా ఉన్నావు, చావులేని వస్తువుగా ఉన్నావు, ఆ వస్తువుని తెలుసుకోమని అర్థం. నేను నువ్వు తెలుసుకోమంటే భగవాన్ దగ్గరికి ఒకటి చెప్పాడు, ఈ మధ్య నాకు ఇంటికాడ బాధలు ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. ఏదో ఇంటికాడ ఇంట్లో పేచీలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇంట్లో ఒకరికొకరు పడదు, ఇంట్లో ఇబ్బందులుగా ఉంటున్నాయండి, ఇంట్లో చాలా పేచీలుగా ఉంటున్నాయి, ఇంకే సాధన ఎక్కడ చేయగలమండి మేము, ఇంట్లో పేచీలుగా ఉంటున్నాయి, ఇంట్లో బాధపడుతున్నాం, సఫరింగ్ గురవుతున్నాయని చెప్పాడు. అతను చెప్పింది హృదయపూర్వకంగా చెప్పాడు. భగవాన్ అతను అర్థం చేసుకున్నాడు, అతను అర్థం చేసుకున్నాడు. భగవాన్ అన్నారు, నువ్వు ఇంటికాడ సంతోషంగా ఉన్నా బాధపడుతున్నా, నీ హృదయంలో నిదానం తెలుసుకోవడం కదా ముఖ్యం. నీ సఫరింగ్, నువ్వు ఇంటికాడ పడే బాధ నీ హృదయంలో నిదానం తెలుసుకోవడానికి సహాయం చేస్తుంటే ఆ బాధ మంచిదే అన్నారు. సోక్రటీస్ అంటాడు, ఇట్ ఈస్ టైమ్ టు డిపార్ట్. సోక్రటీస్ విషయం పెట్టి చంపేశారు. మోర్టల్స్ అందరూ ఇమోర్టల్స్ అవరు, మోర్టల్స్ అందరూ ఇమోర్టల్స్ అవరు, ఎవరో కొద్ది మంది అవుతారు ఇమోర్టల్స్. కొంతమంది వాళ్ళు చచ్చిపోయి కూడా బతుకుతూ ఉంటారు, వాళ్ళు చనిపోయి బతుకుతారు. వాళ్ళు ఎందుకు చనిపోతారంటే మన హృదయంలో ఉండటానికి చనిపోతారు, మట్టిలో కలిసిపోవటానికి చనిపోరు. మన శరీరం చనిపోయినప్పుడు మనం మట్టిలో కలిసిపోతాం. కొంతమంది మట్టిలో ఎందుకు కలుస్తారంటే ఆ దేహం అడ్డు రాకుండా, దేహం ఉన్నప్పుడు దేహ మర్యాద ప్రకారం దూరంలో కూర్చోవాలి. కొంతమంది ఎందుకు చనిపోతారంటే ఆ దేహం పోతే మన హృదయంలో శాశ్వతంగా ఉండటానికి చనిపోతారు. అంటే దేహం ఉన్నప్పుడు దేహధర్మం ప్రకారం ఉండాలి. ఆ దేహం గోతులు కప్పెట్టేస్తారు అనుకోండి, వాడు మన హృదయంలో శాశ్వతంగా నివసిస్తాడు. గోతులు ఉన్నాడని మనం అనుకుంటాం, వాడు గోతులు లేడు. మన హృదయంలో నిలబట్టడం కోసం, దేహం కూడా అడ్డు లేకుండా మన హృదయంలో నిలబట్టడం కోసం వాడు గోతులు పాతి పెట్టబడతాడు. వాడిని ఇమోర్టల్స్ అని పిలుస్తారు. మోర్టల్స్ అందరూ ఇమోర్టల్స్ అవ్వలేరు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నాడు ఎవడు ఇమోర్టల్ అవ్వలేడు. దేహం చనిపోయినప్పుడు కూడా నేను ఉంటున్నాను అనుకున్నాడు ఇమోర్టల్ అవుతాడు. వాడిని ఇమోర్టల్స్ అంటారు అటువంటి వాళ్ళు. సోక్రటీస్ ఒకడు, సోక్రటీస్ ని విషయం పెట్టి చంపారు. ఆ విషయం ఇచ్చినప్పుడు సోక్రటీస్ అంటాడు, ఇట్ ఈస్ టైమ్ టు డిపార్ట్, నా దేహం చనిపోయే టైం వచ్చేసింది. ఐ టు డై యూ టు లివ్, మీరు ఉంటున్నారు నేను చచ్చిపోతున్నాను. నాకు ఎవరైతే విషయం ఇస్తున్నారు మీరందరూ ఉంటున్నారు నేను చనిపోతున్నాను. విచ్ ఇస్ బెటర్ గడలో ఉన్నా, మీరు బతుకుండటం మంచిదో నేను చచ్చిపోవటం మంచిదో ఆ ఈశ్వరుడికే బాగా తెలుసు. ఐ టు డై ఉంటుంది ఇక్కడ చెప్తాడు, విచ్ ఇస్ బెటర్ గాడలో ఉన్నా, నేను ఇప్పుడు చనిపోవటం మంచిదా ఉండటం మంచిదా ఆ ఈశ్వరుడికి తెలుసు బాగా. భగవంతుడికి ఒక్కడికే తెలుసు, ఒకవేళ నేను చనిపోవటం మంచిదో మీరు ఇంకా బతుకుంటాం మంచిదో అనేది ఎవరికి తెలుసు, ఈశ్వరుడికి. ఈ జడ్జి ఈశ్వరుడే నిర్ణయం చేసేవాడు, ఈశ్వరుడే. ఈశ్వరుడి నిర్ణయం అలా ఉండేనే ఒకవేళ ఒక ఆయన ఇంటికాడు ఉండి సఫర్ అవుతున్నానంటున్నావు. నీ సఫరింగ్ వల్ల ఆత్మజ్ఞానం ఇది తొందరగా వస్తా, సఫరింగ్ మంచిదే. అది కిలగ్గారి గమ్యం ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం. ఒక ఆయన జైల్లో ఉండటం వల్ల భారతదేశానికి స్వాతంత్రం తొందరగా వస్తే జైల్లో ఇష్టంగా ఉంటాను. అయ్యో ఇక్కడ భగవాన్ చెప్పింది, ఒక ఆయన ఇంటికాడు ఉండి సఫర్ అవుతాను అంటున్నావు, నీ సఫరింగ్ నీకు జ్ఞానం కలగటానికి, నీకు జ్ఞానోదయం అవటానికి సహకరిస్తే ఆ సఫరింగ్ కూడా మంచిదే, అది చెడ్డదేం కాదు. మీరు ఫాలో అవుతున్నారు కదా సబ్జెక్టు, ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉందా మీకు? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, క్లారిటీ వస్తుంది కదా మీకు. ఇప్పుడు తెలుగుగారే నా లక్ష్యం ఒకటి, నా లక్ష్యం అది. కానీ నేను జైల్లో ఉంటాను, నా లక్ష్యం తొందరగా నెరవేరుతుంది. నేను జైల్లో ఉంటాను, నా ఇష్టంగానే ఉంటాను, అయిష్టంగా ఉండను. ఇది ఇక్కడ భగవాన్ చెప్పేది, నువ్వు ఇంటికాడు ఉండి బాధలు పడుతున్నావు అంటున్నావు, నీ బాధలు నీకు జ్ఞానోదయం కలగటానికి సహకరిస్తే ఆ బాధ నువ్వు ఇష్టంగా అనుగ్రహించవచ్చు. మన చైతన్య స్థాయి పెరగాలంటే, జ్ఞానోదయం వేగంగా రావాలంటే, కల్చర్డ్ పీపుల్ తోటి, కల్చర్డ్ పీపుల్ తోటి, నోబుల్ పీపుల్ తోటి స్నేహాలు చేయాలి. హైలీ కల్చర్డ్ పీపుల్ తోటి స్నేహం చేయాలి అంటే మనకంటే ఎక్కువ బుద్ధిమంతులతోటి, మనకంటే ఎక్కువ చైతన్య స్థాయి వాళ్ళతోటి, మనకంటే ఎక్కువ సహృదయం వాళ్ళతోటి మనం స్నేహం చేస్తే మనకి ఏ ఆలోచనలు ఉన్నాయా, మనకి ఏ తలంపులు అడ్డొస్తున్నాయి కదా ఈశ్వర అనుభవానికి, ఆ తలంపులు మనకి తెలియకుండా పోతాయి. ఎలా పోతానంటే, సిఎస్ సిఆర్ అని ఇద్దరు ఉన్నారు. సిఆర్ అంటే సి రాజగోపాల్ అవుతారు, సి అంటే సుబ్రహ్మణ్యం, సి సుబ్రహ్మణ్యం. ఆయన ఈ ఆహార సంస్థ స్థాపించిన వాడు, ఫుడ్ మినిస్టర్ చేశాడు, గవర్నర్ చేశాడు, మద్రాస్ స్టేట్కి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు 10 ఇయర్స్. ఆయన ఈ మధ్యనే చనిపోయాడు, 90 ఏళ్ళు బతికాడు, ఈ మధ్యనే చనిపోయాడు. చనిపోయే ముందు ఒక ఆర్టికల్ రాశాడు, చనిపోయే ముందు ఇంకో ఒక నెల రోజుల ముందు చనిపోతాడు అని. నా చిన్నతనంలో మాట్లాడితే కోపం వచ్చింది, ఇంట్లో కోపం వచ్చింది, బల్లిలో కోపం వచ్చింది. పెళ్ళి నేస్తారంటే కోపం వచ్చింది, ఇంటికాడ అమ్మాయిదనంటే కోపం వచ్చింది, పెళ్లి అయ్యాక భార్య మీద కోపం వచ్చింది, పెళ్లి అవ్వకముందు అమ్మ మీద కోపం, పెళ్లి అయ్యాక భార్య మీద కోపం, చదువుకున్నంత కాలం నేస్తారు అనేది కోపం. చదువు బాగానే చదివాడు కానీ కోపం వచ్చేసాడు తొందరగా, కానీ ఆ కోపం తగ్గించుకోవడం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నాకంటే ఎక్కువ చైతన్య స్థాయి ఉన్న వాళ్ళతోటి, నాకంటే సౌరమైన వాళ్ళతోటి, నాకు పూర్వజన్మ నేను పూర్వజన్మలో నేను చేసుకున్న సంస్కారాన్ని బట్టి వాళ్ళతోటి నాకు స్నేహాలు అబ్బాయి. మహాత్మా గాంధీ, రాజాజీ పటేల్, రాజేంద్ర ప్రసాద్, నోబుల్ సోర్స్, అడ్వాన్స్ సోర్స్, జెపీ, వాళ్ళందరితోటి మామూలు నాకు స్నేహాలు కలిగినాయి. వాళ్ళందరితోటి నాకు స్నేహాలు వచ్చాయి. వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను. వాళ్ళని చూసి ఎందుకు గర్వపడుతున్నానంటే, నాకు నాకు జ్ఞానోదయం కలగటానికి ఏ వాసన పడ్డ వస్తున్నాయో నాకు తెలియకుండా వాళ్ళకి సహవాసం వల్ల పోయింది. కొంతమందిలో ఎంతో సభ్యత ఉంటుంది, మాట్లాడితే సభ్యతగా మాట్లాడతారు, మాట్లాడితే సంస్కారంగా మాట్లాడతారు. ఆ మాటలో సభ్యత ఉంటుంది, మాటలో సంస్కారం ఉంటుంది, మాటలో నాగరికత ఉంటుంది. వాళ్ళతో నాకు దైవికంగా నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మలు బట్టి వాళ్ళతో నాకు సహవాసాలు వచ్చినాయి అంటే, ఈ చిరు కోపం, మాట్లాడితే కోపం, చిరాకు, ఇవన్నీ నేను ప్రయత్నం చేసి పోగొట్టుకోలేదు, వాటంతటే రాలిపోయింది. ఆయనకి భారతరత్న అని టైటిల్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నిజంగా భారతరత్న అయ్యాను. భాషంగా నేను చేసిన, దేశానికి నేను చేసిన సేవను బట్టి, దేశానికి నేను చేసిన మేనని బట్టి నాకు భారతరత్నం ఇచ్చారు. అది ముఖ్యం కాదు, లోపల కూడా రత్నాన్నే. ఆ లోపల రత్నాన్ని ఎలా చేయాలంటే, నేను సాధన చేసి అవ్వలేదు, నేను సాధన చేసి అవ్వలేదు. నాకంటే హైలీ అడ్వాన్స్డ్ సోల్స్, కల్చర్డ్ సోల్స్, నోబ్లెస్ట్ సోల్స్ వాళ్ళతో సహవాసం, నేను పూర్వజన్మలో చేసుకునే పుణ్యాన్ని బట్టి వాళ్ళతో సహవాసం నాకు అడ్డింది. అవ్వటం వల్ల ఇంటర్నల్గా బాగుపడ్డాను, అడ్వాన్స్డ్ సోల్ని అయ్యాను. అంటే నువ్వు ఇలా ఉండాలనుకోద్దు, అలాగ ఉండాలనొద్దు, ఇలా ఉండాలని అనుకోద్దు. నీకు టైం లేదు, నీ శరీరానికి చావు వచ్చేస్తుంది. నేను లగేజ్ సర్దుకోలేదంటే రైలు ఆలస్యంగా ఎలా వస్తుంది? రైలు వచ్చే టైంకి రైలు వచ్చేస్తుంది, లగేజ్ సర్దుకోలేదంటే నీకోసం రైలు ఆగుతుంది, వెళ్ళిపోతుంది. మీరెవరో మీరు తెలుసుకోకుండా ఇలా ఉంటాం అలా ఉంటాం అంటే ఈ లోపు దేహానికి చావు వస్తుంది, బయటకు పోతారు. ఇది ఎంతసేపు ఉంటారు మీరు? మీరే ఉంటాం మానేసి అలాగా ఇలాగా ఎంతకాలం ఉంటారు మీరు? ఈ గొడవలు వదిలేయండి. ఇలా ఉన్నాం అలాగ ఉన్నాం, ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం అనుకోవద్దు. ఇటువంటి అవన్నీ తలంపులు, అవన్నీ వదిలేయండి, అవన్నీ వదిలేయండి. మీ తలంపులు ఇలా ఉండాలని అనుకోవద్దు, అలా ఉండాలని అనుకోవద్దు. దానివల్ల మీకు ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, కాలం ఖర్చు అయిపోతుంది. మీరు ఎలా, మీరు ఏం చేయాలంటే, ఈ శరీరమే నేననే తలంపుని చూశారు. దానికి రూపు లేకుండా చేయటానికి ప్రయత్నం చేయండి. ఇలాగ ఉండాలి, అలా ఉండాలని అనుకోద్దు. ఇలా ఉండాలనుకుని చెప్పేది దొంగనేనే, అలా ఉండాలని చెప్పేది దొంగనేనే. ఆ దొంగనేని యొక్క రూపు మారితే కానీ ఆ దొంగనేనికి ఒక రూపం ఉంది. అది అసలు ఆత్మకు రూపం లేదు, ఆత్మకి రూపం లేదు. మీకు రూపం అంటే ఇష్టం కాబట్టి ఆత్మకు రూపం లేదు కాబట్టి అది మంచిదైనా తెలుసుకోవడానికి మీరు ఇష్టపడటం లేదు. ఏం లాజిక్ చూడండి, ఆత్మకు రూపం లేదు, ఆత్మను తెలుసుకోవాలని బుద్ధి పుట్టడం లేదు మీకు. ఇంకా దానికి రూపం లేదు, మీకు రూపం అంటే ఇష్టం. ఆ రూపం లేదు మీకు ఇష్టం, ఎవరు కలగ చేస్తున్నారు? దేహంతో ఏ తలంపు అయితే తాదాత్మ్యం పొందుతుంది ఆ తలంపే మీకు దేహం మీద ఇష్టం కలిగేలా చేస్తుంది. దేహంతో ఏ తలంపు అయితే తాదాత్మ్యం పొందుతుందో దాని రూపు మీరు మారిస్తే కానీ, దాని రూపు మీరు డిస్ట్రాయ్ చేస్తేనే కానీ, దాని రూపు మీరు తొలగిస్తేనే కానీ రూపం లేని ఆత్మ మీకు తెలియదు అయ్యా. ఎవరో బాగా పండితులు ఉన్నారు అలా ఉంటే బాగుండు, ఎవరో ధనవంతులు కనిపిస్తున్నారు అనుకోండి మీకు అలా ఉంటే బాగుండు, ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు అనుకోండి అలా ఉంటే బాగుండు అని దొంగనే ఏం చేస్తున్నట్టు దాని విచారణలోకి రానివ్వకుండా దాన్ని వంక మనం చూడకుండా ఇలా ఉండు అలా ఉండని ఇలా చెబుతా ఉంటుందట. ఈ లోపల శరీరానికి సాగు వచ్చేస్తున్నట్టు ఆ సైతాన్ సైతాన్ లాగా ఉంటుందట. సబ్జెక్ట్ ఎంత లోతులకి వెళ్ళి ఎంత అంటే మనం ఏ విధంగా ఎవరి గుహలో తీసుకెళ్ళటం కోసం మాట అనుగ్రహం, ఆ చూపు అనుగ్రహం. ఏదో పన్నెండు మాట్లాడటం కాదు, ఇది అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్. నీ హృదయంలో దేవుడు ఎలా ఉంచాడు, అలా ఉంటాడా, ఎలా ఉంటాడా, ఎలా ఉంటాడు, ఆ గొడవల్లోకి వెళ్ళకండి. ఆ గొడవలు సృష్టించింది కూడా దొంగనేనే. అంటే ఎంత మెరుకుగా చెప్తున్నాడు చూడండి, నీ హృదయంలో ఒక దేవుడు ఉన్నాడు, వాడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడా, ఎలా ఉంటాడా, అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడు, ఇలా ఇటువంటి తలంపులోకి వెళ్ళకండి, ఇటువంటి సంకల్పాల్లోకి వెళ్ళకండి, మీరు దారి తప్పిపోతారు. ఆ నిజాన్ని పోగొట్టుకున్న తర్వాత ఎలా ఉందో మీ గెలుకులోకి వస్తుంది. ఆ నిజాన్ని మీరు తొలగించుకోలేరు అనుకోండి, మీరు ఊహించినట్టుగా అది ఉండదు. అది నిజాన్ని తొలగించాక అది ఎలా ఉందో అలా మీకు తెలియబడుతుంది. ఏదో నీ ఊహకు అందదు, ఆ ఊహ నిజాన్ని ఊహిస్తుంది. నిజాన్ని యొక్క ఊహలకు అందదు, నిజాన్ని తొలగించుకున్నాక ఆ వస్తువు మీకు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. దాని గురించి ఊహించడానికి ప్రయత్నం చేయకండి, దాని లగ ఉండటానికి ప్రయత్నం చేయండి. మనసు ఏటి చెబితే గంతేయకు, నువ్వు మనస్సు యొక్క మూలంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయి. మనస్సు యొక్క మూలంలోకి వెళితే అసలు మనస్సు అనేది నేనే లేదని సంగతి నీకు అర్థమవుతుంది. మనస్సు మూలంలోకి వెళ్ళాకట్నే మీరు నిగ్రహించుకోవడానికి మనస్సు అంటే ఒకటి నిలవదు మీకు. మనోవ్యాపారం పెంచుకోకండి, ఏదైనా అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు. మీ పని అయితే మీరు చూసుకోండి, ఇతర గొడవల్లో మీరు ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీరు చేసుకునే పని కూడా నిర్మలంగా చేసుకోండి, ఆడంబరం లేకుండా చేసుకోండి. ఆడంబరం అజ్ఞానాన్ని పెంచుతుంది, నిరాడంబరం అజ్ఞానాన్ని తగ్గిస్తుంది. మీరు జీవితంలోంచి ఎక్కడే పారిపోక్కర్లేదు, జీవితంలోంచి ఎక్కడా పారిపోక్కర్లేదు. నువ్వు సాధన చేసుకోవడం ముఖ్యం. నువ్వు సాధన నువ్వు ఇంటి కాడి చేసుకున్నా, అరణ్యంలో చేసుకున్నా, కాశీలో చేసుకున్నా, అరుణాచలంలో చేసుకున్నా, నువ్వు సాధన చేసుకోవటం చాలా ముఖ్యం. సాధన ముఖ్యం, నీ శరీరం ఎక్కడుండి చేసుకుంటా మరి ముఖ్యం కాదు, నువ్వు చేసే సాధన ముఖ్యం. నీ శరీరం ఇంటి కాడ ఉండొచ్చు, అరే అరణ్యంలో ఉండొచ్చు, ఆశ్రమంలో ఉండొచ్చు, అది ఎక్కడ ఉండదనే ముఖ్యం కాదు. సాధన చేసేప్పుడు కొంత బాధ ఉండొచ్చు. అరవింద్ గారు చెప్తాడు, ఇట్ ఈస్ ది డార్కెస్ట్ నైట్స్ దట్ ప్రిపేర్స్ ద గ్రేటెస్ట్ డాన్స్. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఏదో గంట వెలుతురు వస్తుంది. అదే సాధన చేసేటప్పుడు ఎంత పోరాటం మీరు పడ్డా, ఎంత విసుగు మీరు పడ్డా, సాధన పేరు మీద ఎంత బాధపడ్డా, మీరు జ్ఞానోదయం అనేది కలిగాక ఆ సాధన పేరు మీద మీరు పడ్డ బాధ అంతా మర్చిపోతారు. నువ్వు అన్నం తింటున్నా, లేదా కూర్చుంటున్నా, నుంచుంటున్నా, నువ్వు పోగొట్టుకోవాల్సింది ఏదో దాన్ని మర్చిపోవద్దు. ఆ దొంగనే మర్చిపోవద్దు, దాన్ని తొలగించుకునే ప్రయత్నం. ఆ దాన్ని మిస్ అవ్వద్దు, నువ్వు నడవచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, మౌనంగా ఉండొచ్చు, కానీ దాన్ని తొలగించుకునే ప్రయత్నం మటుకు దాని మీద గురి విడిచిపెట్టకు. నువ్వు కొట్టే దెబ్బ సాధన పేరు మీద నీ దెబ్బలని ఆ నిజ్యాన్ని మీద పడాలి. ఇది మార్గం, భక్తుల మార్గం. నేను గుమ్మడూరులో చెప్పుకున్నాను కదా, భక్తుల మార్గం ఏంటి? నువ్వు ప్రేమించు దేవుణ్ణి, సర్వేశ్వరుని హృదయంలో ఉన్న నివాసిని, హృదయ నివాసి ఎవడాడు? హృదయ నివాసిని ప్రేమించు, 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 ప్రేమించు. లౌకిన్ ఆల్వేజ్ లౌకిన్ మోర్ లౌకిన్ మొరల్ మోర్ లౌకిన్ ప్రేమించు ఆల్వేజ్ లౌకిన్ అని అదే ప్రేమించు ప్రేమించు ఎంతవరకు ప్రేమిస్తామంటే అలా దొంగనేననేది ఒకటి ఉందనే నీకు పూర్తిగా మరిచిపోయే స్థితి వచ్చే వరకు ప్రేమించు. అది భక్తి మార్గం, ఇది విచారణ మార్గం, అది భక్తి మార్గం. మీరు ఎలా చెప్పండి, నేను ఎలా చెబుతా ఉంటున్నారు భక్తులు? లౌకిన్ ఆల్వేజ్ లౌకిన్ ప్రేమించండి, ప్రేమించండి. ఎంత పైసలు ఓటే కాదు, రెండు పైసలు ఓటే కాదు. ఈ నిజాన్ని అసలు మీకు జ్ఞాపకం రాకూడదు. అలా ఈశ్వరుని ప్రేమించండి. ఈశ్వరుని ఈశ్వరుడు ఈశ్వరుని ప్రేమించగా ప్రేమించగా ప్రేమలో నిజాన్ని మీకు తెలియకుండా కరిగిపోవాలి. అలాగైనా నిజాన్ని పోతుంది, ఇలాగైనా నిజాన్ని పోతుంది. నీ పద్ధతి కంటే మరి సేఫెస్ట్ సైడ్ అంటున్నారు వాళ్ళు. మీది కోచి మార్గం, మాది పిల్లి మార్గం. భక్తులు ఏమంటారంటే మీది కోచి మార్గం, మనల్ని కోతులు అంటున్నారు వాళ్ళు. మీరు కోతులు, మేము పిల్లలు. మీదేమో కోచి మార్గం, మాది పిల్లి మార్గం. అంటే కోతి మార్గం అంటే ఏంటంటే మన మార్గం జ్ఞాన మార్గం, కోతి మార్గం అంటున్నారు. అంటే కోతి మార్గం అంటే ఏంటి, కోతి ఏం చేస్తుందంటే చిన్నపిల్ల కోతి పట్టును అంటి పెట్టుకుని ఉంటుంది. కోతి ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి గంతులు వేస్తూ ఉంటుంది. గంతులు వేసినప్పుడు పిల్ల అజాగ్రత్తగా ఉందనుకోని కింద అడిపోతుంది. జ్ఞాన మార్గం కోతి మార్గం అంటుంది, మనం అందరం కోతులం అంటుంది. భక్తుల మార్గం అంటే పిల్లి మార్గం. భక్తుల మార్గం ఏంటి, పిల్లి మార్గం. పిల్లి ఏం చేస్తుందంటే బిడ్డ అజాగ్రత్తగా ఉన్న పర్లేదు, పిల్లి పిల్లలు పిల్లి నోట్లో పెట్టుకుంటుంది. ఆ డెస్టినేషన్ ఎక్కడ తీసుకెళ్లాలో అది తీసిపోక పిల్ల అజాగ్రత్తగా ఉన్న పర్లేదు, తల్లి జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి. అంటే మా విషయం అంతా పెరుమాళ్ళే చూసుకుంటాడు. మాది పిల్లి మార్గం, మీదేమో కోతి మార్గం. కానీ మాకు మీకు తేడంటే మేము కొంచెం అజాగ్రత్తగా ఉన్న పర్లేదు, మాకంటే మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు కష్టం కష్టం అనుకుంటే పని ఎంతకాలం చేయగలము? నిజంగా కష్టపడి చేసేవాళ్ళు అది కష్టం అని అనుకోరు. కష్టం అనుకుంటే అది చెయ్యలేమో నా పని. అయితే నీకు ఆ కర్మఫలం అందుబాటులో అందుబాటులోకి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో, ఆ పని చేసేటప్పుడు కూడా అంత సంతోషంగా ఉండాలి. అది గీత గీతలో చెప్పిన రహస్యం అంటారు కూడా, అది భగవద్గీతలో చెప్పిన టీచింగ్ అంతా కూడా అదే. అంటే కర్మఫలం వచ్చినప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుందో కర్మ చేసేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఏం చెప్తున్నాడండి టీచింగ్? నువ్వు చీకట్లో ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకుంటున్నావు? చీకట్లో ఉన్నావు అనుకుంటున్నావు, అహంభావంలో ఉన్నాననుకుంటున్నావు, దుఃఖంలో ఉన్నాననుకుంటున్నావు, అశాంతిలో ఉన్నాననుకుంటున్నావు. అశాంతికి అతీతమైన స్థితి, దుఃఖానికి అతీతమైన స్థితి, చావు లేని స్థితి. ఆ వెలుగు రేఖ, ఆ కాంతి రేఖ, ఆ జ్ఞాన రేఖ నీ హృదయంలోనే ఉందవయ్యా. నీ హృదయంలోనండి. ఇట్ ఇస్ బి అండ్ సారో, ఇట్ ఇస్ బి అండ్ స్ట్రగుల్, ఇట్ ఇస్ బి అండ్ రీబర్త్, ఇట్ ఇస్ బి అండ్ మార్టాలిటీ. ఆ రేఖ, కాంతి రేఖ, ఆ శాంతి రేఖ, ఆ వెలుగు రేఖ, ఆ లైన్ ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. అక్కడికి వెళ్ళామనుకో, ఇట్ ఇస్ బి అండ్ మార్టాలిటీ, ఇట్ ఇస్ బి అండ్ సారో, ఇట్ ఇస్ బి అండ్ స్ట్రగుల్, ఇట్ ఇస్ బి అండ్ రీబర్త్. ఆ రేఖ, వెలుగు రేఖ ఎక్కడో ఉంది, ఎక్కడో ఎంతో దూరంలో ఉంది అనుకుంటున్నామేమో, ఎక్కడ నీ హృదయంలోనే ఉంది. నీ లోపల ఉన్న దుఃఖాన్ని, నీ లోపల ఉన్న చీకటిని ఓవర్కమ్ చేయడానికి ఎంత దూరం వెళ్ళిపోక్కర్లేదు, నీ హృదయంలోకి వెళితే చాలు. నీ చీకటిని చీకటిని ఎస్కేప్ అవటానికి, అశాంతిని ఎస్కేప్ అవటానికి, దుఃఖాన్ని ఎస్కేప్ అవటానికి ఎంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆ రేఖ నీ హృదయంలోనే ఉంది. ఆ రేఖలోకి వెళితే నీ దుఃఖాన్ని దాటిపోతావు, అశాంతిని దాటిపోతావు, పునర్జన్మను దాటిపోతావు, నీ మోర్టాలిటీని దాటిపోతావు. ఆ రేఖ, వెలుగు రేఖ, శాంతి రేఖ, కాంతి రేఖ ఎక్కడుంది? నీకు అత్యంత సమీపంలో నీ హృదయంలోనూ ఉంది. ఆ రేఖ ఎలా ఉంది? ఆ రేఖ దగ్గరికి నువ్వు చేరుకున్నావనుకో, ఆ కేంద్రం దగ్గరికి చేరుకున్నావనుకో, ఏది దుఃఖంతో ఉండదు. ఇట్ ఇస్ బి అండ్ సారో, ఇట్ ఇస్ బి అండ్ మార్టాలిటీ, ఇట్ ఇస్ బి అండ్ రీబర్త్. నేను నీ కోణాల్లో సబ్జెక్ట్ ని చూపిస్తున్నాడు చూడండి. నీ దుఃఖ సముద్రాన్ని దాటానికి ఏమైనా వేలాది మైళ్ళు వెళ్ళాలనుకుంటున్నాయేమో. నీ హృదయంలో ఒక రేఖ ఉంది, అక్కడ చేరుకునేటప్పుడు నీ దుఃఖ సముద్రం అంతా కరిగిపోతుంది. మార్టాలిటీ పోతుంది, ఇమోర్టల్ స్టేట్ కి పొందుతావు. ఆ ఇమోర్టల్ స్టేట్ పొందిన వాడు మనం అనుకుంటా ఉంటున్నాను, గోతులు కప్పెట్టేస్తున్నాం, గోతులు కప్పెట్టేస్తున్నాం. అది గోతులో ఉండేటట్టు మన హృదయంలో ఉంటాడట, శరీరం కూడా అడ్డు లేకుండా ఉంటాడు. అది ఇమోర్టల్ స్టేట్. నీ కాంతి రేఖ, నీ శాంతి రేఖ నీ హృదయంలోనే ఉంది. ఆ రేఖ నువ్వు అందుకున్నావనుకో, నీ చేతికి ఆ రేఖ అందిందనుకో, నీ నీ అశాంతి, నీ దుఃఖం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడనుకోండి, చీకటి ఉంటుందే? ఉండదు. ఆ కాంతి రేఖ నువ్వు చేరుకునేటప్పటికి ఇంకా నీకు చీకటి అనేది లేనే లేదు, దుఃఖం అనేది లేనే లేదు. నీ పనేది నువ్వు శ్రద్ధగా చేసుకో. నీ పనేది నువ్వు భగవంతుడు నీకు ఏ పని అయితే పురమాయించాడు, ఆ పనులు శ్రద్ధగా చేసుకో. కానీ అహంకారాన్ని కలగలు చేసుకునే ఒక మనసుని కలగ చేసుకునే ఒక ఇది పరిశోధించాలి. లోపల విచారణది ఈ పనంతా లోపలే చేయాలి, బయట చేసేది కాదు. ఈ పనంతా ఎక్కడ చేయాలి? లోపలే చేయాలి, బయట చేసేది కాదు. ఎంక్వైరీ ఎక్కడ చేయాలి? లోపల చేయాలి. ఎంక్వైరీ ఎక్కడ చేయాలి? లోపల చేయాలి. అంటే బుద్ధికి ఎంతో కొంత పవిత్రత ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం. కొంచెం ఏకాంతవాసం కూడా మన జీవితంలో రోజు గంట సేపు ఏకాంతంగా ఉండటం కూడా మంచిది. అని ఏకాంతంగా ఉన్నప్పుడు మన మనసులో ఏంటో మనకు, మన మనసులో ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉపవాసం కూడా చేయటం మంచిదే. ఇంచంటే స్టమక్ రెస్ట్ ఉంటుంది. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం. ఆ సహవాసం వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యం అంటాడు, నేను సహవాసం, నేను చేసిన సాధన తక్కువే, నేను చేసిన స్నేహాల వల్ల ఎక్కువ బాగుపడ్డాను. ఎంత బాగుపడ్డానంటే భారతరత్న అయిపోయాను. ఆయన జపాలు ఏం చేయలేదట్టండి, సహవాసాలు ఎలా అయిపోయినట్టండి, భారతరత్న అయిపోయాను. అంటే బాహ్యంగా నేను చేసిన పనిని బట్టి, బాహ్యంగా చేసి నేను దేశానికి చేసిన సేవను బట్టి నాకు భారతరత్న ఇచ్చారు. దాన్ని బట్టి నేను సంతోషం పెద్ద ఉబ్బు పోవటం లేదు, కానీ లోపల కూడా రత్నాన్ని అయ్యాను. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల. అలా మీ ఇంటికాడ చేసుకునే పనులు మట్టికి జాగ్రత్తగా చేసుకోండి. పని చేసుకుంటూ మీరు జ్ఞానం సంపాదించాలి. సడన్ గా మీరు చేసుకునే పని మానేస్తే మీకు జ్ఞానం రాదు, సోమరసనం వస్తుంది. జాగ్రత్తగా పని చేసుకుంటూ ఆత్మ జ్ఞానాన్ని సముపార్జన చేయాలి. పని విడిచిపెట్టకూడదు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా. నువ్వు కొండలాగా కనిపిస్తున్నావు, గుట్టలాగా కనిపిస్తున్నావు, కానీ దయా సముద్రుడు. మామూలుగా మాంసంతో తయారు చేయబడిన నేత్రాలకు నువ్వు కొండలాగా కనిపిస్తున్నావు, కొండలాగా కనిపిస్తున్నావు. లోపల నేత్రంతో, మూడో నేత్రంతో చూస్తే నువ్వు దయా సముద్రుడవే. మాంసంతో తయారు చేసిన నేత్రాలకి నువ్వు కొండవు. ఆ జ్ఞాననేత్రంతో చూసినప్పుడు, మూడో నేత్రంతో చూసినప్పుడు తెలుస్తుంది నువ్వు దయా సముద్రుడవని. నువ్వు జ్ఞాపకం వస్తే నేను ఇక్కడికి వచ్చానే, నువ్వు జ్ఞాపకం రాకుండా నేను ఇక్కడికి వచ్చేసానే. నువ్వు జ్ఞాపకం తీసుకొచ్చినప్పుడు ఎవడు నువ్వే కదా, ఇంకా ఆయనే ఇంకేం లేకుండా చేసేసుకుంటున్నాడు ఇక్కడ. ఎత్తికడ చూడండి, ఆ సబ్జెక్ట్లో ఎత్తికడ చూడండి. అరుణాచల, నువ్వు నాకు జ్ఞాపకం వస్తే నేను ఇక్కడికి వచ్చానా, నువ్వు జ్ఞాపకం లేకుండా ఇక్కడికి వచ్చానా? ఆ స్మృతి నాకు ఎవరు కలగజేశారు? స్మృతి వస్తే కదా నేను ఇక్కడికి వస్తా. ఆ స్మృతి నాకు ఎవరు కలగజేశారు? నువ్వే కలగ, స్మృతి కలగజేసిన వాడు నువ్వే, తీసుకొచ్చిన వాడు నువ్వే, స్వరూపం ఇచ్చిన వాడు నువ్వే, ఇంకా నేను ఎక్కడ ఉన్నాను? నన్ను నాకు కాకుండా చేసేసాను. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. నేను అంటే ఏంటి, సబ్జెక్టు ఫైనల్ గా చెప్పి వదిలేస్తున్నాడు. ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలో అందుకుంటామని సబ్జెక్ట్ మటుకి క్లియర్ గా చెప్పు వదులుతున్నాడు. మనం అందుకోవడం జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా కల్పించమడు. జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా బ్రహ్మనందు కల్పితముడు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల. అరుణాచల మనసు స్మరించు మారల అహము నిర్మూలించు అరుణాచల. అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. ఆయన పని అది, ఆయన పని అది అహంభావం తొలగించడం, దేహాభిమానాన్ని తొలగించడం ఆయన పని. ఇది టైం కోసం చూస్తున్నాడు అంతే. ఆయన పని అది, అది ఆయన డ్యూటీ. అది ఏంటది? అది ఆయన డ్యూటీ. నువ్వు నీ పని అదే అని ఇతరులకి చెబుదామో మాకుంటుంది, ఇతరులకి ఎవరికి చెప్పడం నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టమైన పని చేస్తున్నాను కాబట్టి నేను క్షమించి ఆశీర్వదించు. ఈ పని అది అజ్ఞానం, జీవుడు యొక్క అజ్ఞానాన్ని తొలగించడమే పని. జీవుల్లోంచి జీవుల్లోంచి అజ్ఞానాన్ని తీసేశారు, వాడు జీవుడు అయిపోతాడు. ఆ ముసుగు తీసేస్తే చాలు, ఆ జీవత్వాన్ని ముసుగు తీసేస్తే చాలు, పడేదేమి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇవాళ భగవాన్ చెప్పింది మీరు ఏమిటి మర్చిపోకూడదు. లోకంలో అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు, అలా ఉందాం ఇలా ఉందాం, అలా ఉందాం ఆ గొడవలోకి వెళ్ళాలి, అలా ఉందాం ఇలా ఉందాం ఎవడైతే అంటున్నాడో వాడి మీద మీ సాధన గురించి గురి పెట్టండి. అది అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అసలు లోకం వైపు నుంచి మనం ఎవరు చూడమన్నారు? మీ వాసన ఉంది కాబట్టి చూస్తున్నారు. అది మిమ్మల్ని ఎవరు చూడ లోపల పరమాత్మ మిమ్మల్ని ఏమైనా చూడమని చెబుతున్నాడా? మీ వాసన ఉంది కాబట్టి చూస్తుంది. ఎవరు చూడమన్నాడు మిమ్మల్ని? అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. నువ్వు నేను అనగా నువ్వు కూడా అణిగిపో, నేను కూడా అణిగిపోతాను. ఈ జీవుడు దేవుడితో చెబుతున్నాడు, నువ్వు కూడా అణిగిపో, నేను కూడా అణిగిపోదాం. ఒకే స్రవంతిలో ఇంకా ఆడే అణిగిపోతే ఈడు అణిగిపోతే ఏమంటే ఆనంద స్రవంతి, ఆనంద స్రవంతి, ఆనందమే. వాడే అణిగిపోతే వీడు అణిగిపోతే ఇంకా అక్కడ ఉన్నదేంటి ఆనందమే. నేను అణిగిపోతే నువ్వు కూడా అణిగిపో, ఇద్దరం కూడా అణిగిపోదాం. నువ్వు నేను అనగా నిత్యం ఒకవేళ నువ్వు నేను అణిగిపోతాననుకో ఏమవుతుంది? ఆనందంలో ఉండిపోతుంది. నువ్వు నేను అనగా అది మామూలు ఏదో అరగంట గంట ఉండే ఆనందం కదా, నిత్యానందం అంటండి. పెర్రమనెంట్ బ్లిస్, అన్బ్రోకెన్ బ్లిస్, నిత్య ఆనందమయముగా నిలిచి స్థితి కరుణింపు, అరుణాచల. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ద్రౌపదితోడు కృష్ణుని చెప్తాడు, ద్వారకావాసాన్ని పిలిచావు కానీ హృదయవాసాన్ని పిలవలేదు, అందుకే నేను రావటం లేట్ అయింది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే.